ఓం శ్రీ సాయిరాం. ఇంతవరకు లవ్ టు లవ్ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా మనందరికీ అందించిన బ్రదర్ చందు విజయ్ కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతి నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనికి ట్యూన్ అయి ఉండండి.
దయానిధిం సనాతన సారథిం సుందర రూపిణం మంగళం ముక్తి ప్రదాయకం
త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ శ్రీ సాయి దేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భువికి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాదపద్మములకు శతకోటి ప్రణామములు సమర్పిస్తూ, ఆ ప్రేమస్వరూపుడైన సాయి భగవానుడు నడియాడిన శాంతిధామమైన ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాలలో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది సాయి ప్రసాద్. ఈనాటి మన కార్యక్రమంలో మన రేడియో సాయి సోదరులు శ్రీ గణేష్, శ్రీ అరవింద్ సాయి మనతో పాటుగా ఉండటం ప్రత్యేకం. సాయిరాం బ్రదర్స్, సాక్షాత్తు అవతారం ఈ భూమిపైకి వచ్చి ఈ మానవాళిని ఉద్ధరించడానికి సుమారు 2000కు పైగా ఉపన్యాసాలు అందించారు. అయితే ఈ 2000 విన్న మనం, ఈ 2000 ఉపన్యాసాలను విన్న మనం ఎంతవరకు మనం అర్థం చేసుకోగలిగాం, వాటిని ఎంతవరకు ఆచరించగలుగుతున్నాం అన్నది మన బాధ్యత. సత్యసాయి భక్తుణ్ణి అని, సత్యసాయి విద్యార్థిని అని, నేను సత్యసాయి సంస్థలలో ఉంటున్నాను అని చెప్పుకోవడానికంటే ముందు స్వామి అంటారు, నేను చెప్పింది మీరు ఆచరించండి చాలు, మీరు చెప్పుకోకపోయినా నేనే మీరు నా భక్తులని చెప్పుకుంటాను అని. అయితే స్వామి అందించే ఉపన్యాసాలలో గొప్పతనం ఏంటంటే, 1000 మంది మన సాయి కులవంత్ సభా మండపంలో కూర్చుంటే స్వామి అలా అనర్గళంగా ఉపన్యాసాన్ని ఇస్తూ ఉంటారు. అందులో ఒకడు రైతుంటాడు, ఒకడు ఉద్యోగి ఉంటాడు, ఒకడు చిన్న విద్యార్థి ఉంటాడు, ఒకరు ఎన్నో కష్టాలు అనుభవిస్తున్న నిరుపేద అయి ఉంటాడు. మరి వీళ్ళందరికీ కూడా ఒక్క స్వామి ఉపన్యాసం విన్న తర్వాత మనసులో ఏదో సంతృప్తి, ఏదో తెలుసుకున్నాం అన్న ఆనందం, వీటన్నింటి నుంచి ఆ కష్టాల నుంచి దూరమైన అనుభూతి ఇవన్నీ అందిస్తాయి. అందుకు కారణం సత్యసాయి భగవంతుడు అందించే తీయని మృదు మధురమైన పలుకులే. ఈనాటి మన కార్యక్రమంలో స్వామి అందించిన ఉపన్యాసాలలోని మనకు నిత్య జీవితంలో ఉపయోగపడే కొన్ని అంశాలను తీసుకుని వాటిని చర్చించుకుందాం. ముందుగా ఒక చిన్న క్లిప్ ని విందాం.
దివ్యమైనటువంటి మహర్షులు అందించినటువంటి యొక్క దివ్య భావాన్ని మనము స్మరిస్తూ రావాలి. యాగాది కృతములంతయును ఆచరించడము జీవిత నిమిత్తము. మన జీవితమే ఒక యజ్ఞము. మానవులకు 116 సంవత్సరములు ఆయుహు, కానీ మొదటి 24 సంవత్సరములు కూడా ఇది కేవలము బాల్యంతో నిండి ఉంటుంటారు, అనగా ప్రాతకాలంగా ఉంటుంది. తదుపరి 40 సంవత్సరమంతా కూడా మాధ్యాహ్న కాలంగా ఉంటుంది, అనగా అతి తీక్షణమై ఇంద్రియ ప్రోద్బలము చేత విషయావాసనలో మునిగి వివేక విజ్ఞానములు మరచి కన్నులు తెరవక భుజబలమున్నదని ఎర్రవీగటము. ఇవి 40 సంవత్సరములుగా జరుగుతాయి. తదుపరి 48 సంవత్సరములు కాయం సమయంగా మారిపోతుంది. అనగా వృద్ధాప్యము ప్రారంభించినప్పుడు ఈ విధమైనటువంటి యొక్క వాసనలంతా కొంతవరకు అణగించుకుని దారాపుత్రాదుల యొక్క అభివృద్ధి నిమిత్తమై పరితపిస్తూ ఉంటాడు. దేహములో కండబలం ఉండేంత వరకును కన్నులలో కొవ్వు బలము లేకుండా పోదు. కనుక దేహబలమును చూసి మనం మిర్చిపోరాదు. ఈ దేహమనేటువంటిది కేవలము ఐసుగడ్డ వంటిది. క్షణక్షణమునకును దీని ఆయుష్ ప్రమాణం కరిగిపోతూ ఉంటాది. ఇంకా ధనబలము చూస్తామా అంటే అది ధనబలం మరింత అనిత్యము. ధనము ఉండినంత వరకు తాను అనేక రకములైనటువంటి యొక్క పాత్రను పడవచ్చును. ధనము తరిగిపోగానే అతని ముఖం చూచేసినటువంటి వారు ఎవరు కూడా ఉండరు. అతి అంధకారము కమ్ముకుంటుంది. ఇది కేవలం మంచు వంటి ఒక మించు వంటిది. మించిన తక్షణమే గొప్ప ప్రకాశం వస్తుంది, కానీ వెనువెంటనే అంధకారము క్రమ్ముకుంటుంది. కనుక ఈ ధనమును గురించి మనం యోచించి దీనిని ఆశ్రయించి దీనితో ఆనందాన్ని పంచుటకు ఏమాత్రం కూడా ఆధారం లేదు. కనుక నీ గుణబలమును చూచి నీవు జీవించడానికి ప్రయత్నించు. బాల్యమునందు నుంచి జీవితం పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టడానికి పూనుకోవాలి.
మొట్టమొదటిగా స్వామివారి దివ్య పాదపద్మములకు అనంతకోటి ప్రణామములు సమర్పిస్తూ ఈ అందమైన స్వామివారి ఉపన్యాసం తలుక క్లిప్ విన్నాం. ఇప్పుడు వెంటనే నాకు స్వామి ఒకసారి ఉపన్యాసంలో చెప్పిన ఒక ఉదాహరణ గుర్తొస్తుంది. అది మనం ఎప్పుడైనా రైల్వే స్టేషన్ గాని ఒక ఫ్లైట్ పట్టుకోవడానికి గాని ఎయిర్పోర్ట్కి కానీ రైల్వే స్టేషన్ కానీ వెళ్ళినట్లయితే ఒక్క అరగంట ట్రైన్ లేట్ అయినా మనం ఆ ట్రైన్ డ్రైవర్ని తిడతాం, లేకపోతే ఆ యాజమాన్యాన్ని తిడతాం, ఇంకా ఎక్కువ లేట్ అయితే గవర్నమెంట్ని సైతం తిడతాం మనం. ఏది కేవలం ఒక ట్రైన్ కానీ ఫ్లైట్ కానీ లేట్ అయినందుకే. అది కేవలం ఒక జడమైన పదార్థం, కానీ ఈ చైతన్యవంతమైన మన జీవితం అంటే ఎంతో పవిత్రతతో కూడిన ఈ మానవ దేహం, దానికి వేరే వేరే స్థాయిలుంటాయి, వేరే వేరే కక్షలుంటాయి. ఆ లెవెల్స్ ఏ లెవెల్లో ఏ స్థాయిలో చేయవలసిన పనులు ఆ స్థాయిలో మనం చేయకపోతే ఏ విధంగా సమాజంతో పాటు భగవంతుడు ఎలాగ మనల్ని క్షమించలేడో అనే విషయం నాకు గుర్తొస్తుంది. దర్శనం పాపనాశనం, స్పర్శనం సంకటమోచనం, సంభాషణం సర్వదుఃఖహరణం. ఒక 100,000 మంది సభలో కూర్చుంటుండగా స్వామి చెప్పిన ఈ ఉపన్యాసం ప్రతి ఒక్కరి మనసులో ఒక ఆలోచనను రేకెత్తిస్తుంది. ఒక ఉపన్యాసంలో స్వామి ఇట్లా అన్నారు, ఎవరన్నా మీ ఎదురుగుండా కనిపిస్తే హౌ డు యూ డూ అని అంటారంట. ఎందుకు అలా అడుగుతున్నారంటే ఎప్పుడూ మనం ఒకరినొకరు గ్రీట్ చేసుకుంటూ ఉండాలి, ఇలాగా సంభాషణలో మనం ఒకరినొకరు కలుసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ప్రతిసారి మనం ఇంకొకళ్ళ శ్రేయస్సు గురించి అడిగినప్పుడు మనం పీల్చే గాలిలో ఒక్కొక్క ఊపిరితో మనకి ఒక్కొక్క నిమిషం తగ్గిపోతుందంట మన ఆయువులోని. అంటే ఈ మానవ దేహం అనేది చాలా తాత్కాలికమైనది, దాంతోపాటు అంత పవిత్రమైనది. సో ఆ కాలాన్ని మనం బాల్యంలో చేయవలసిన పనులు, యవనంలో చేయవలసిన పనులు, వృద్ధాప్యంలో చేయవలసిన పనులు, ప్రతిదీ ఆ క్రమం తప్పకుండా దేనికి తగ్గట్టు ఆ విధంగా మనం నడుచుకుంటే మన జీవితం సాఫీగా సాగుతుందని స్వామి ఇలా చెప్పారని అనిపిస్తుంది. ఏమంటారు అరవింద్ సాయి?
నేను స్వామిది ఇప్పుడు ఆ క్లిప్ వినగానే నాకు అనిపించింది, మొన్ననే ఒక డిస్కోర్స్ చదువుతూ ఉండగా 97లో స్వామి ఇచ్చింది. అందులో స్వామి చెప్తారు, థాట్ వర్డ్ డీడ్, అంటే మన మాట క్రియ కర్మ
తలపు
ఈ మూడు కలిపితే నెక్స్ట్ స్టేజ్ మనం వెళ్ళేది హ్యాబిట్, ఆ తర్వాత మనం వెళ్ళేది టెండెన్సీ, అది ఏ విధంగా, ఆ తర్వాత క్యారెక్టర్, ఆ తర్వాత డెస్టినీ. సో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మనకి మనం చూసుకుంటే లైఫ్ ఈజ్ వాట్ ఈస్ గివెన్ టు అస్, అంటే మనందరికీ భగవంతుడు ఒకటే ఒక పరికరాన్ని, ఏ విధంగా అయితే ఒక కార్ కంపెనీ ఏ విధంగా అయితే కార్లని తయారు చేసేటప్పుడు దాంట్లో ఏవైతే పెడతారో ఇంజిన్ ఇది
ఒక విధమైన సెటప్ తో,
ఒక విధమైన సెటప్ తో ప్రతి మోడల్ కి మనకి మన మానవ జీవితంలో ఇందులో మోడల్స్ లేవు, ఇందులో అన్ని ఒకటే సరి సమానంగా వస్తాయి. వచ్చేటప్పుడు మాత్రం ప్రతి ఒక్కరిలో ఒక పరికరం ఉంటుంది, అదే దైవత్వం. సో భగవంతుడు అనేది, భగవంతుడు లైఫ్ అనేది, జీవితం అనేది అందరికీ ఒకే విధంగా ఇచ్చాడు. మనం ఈ జీవితంలో జీవించి తిరిగి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎంత క్లీన్ గా ఏ విధంగా మన జీవితాన్ని మలుచుకున్నాం అనేది అది మన మీద రాసి పెట్టుంటుంది. అంటే చాలా మంది అంటారు రాసి పెట్టేది కూడా భగవంతుడే అని, కానీ ఆయన రాసి పెట్టిన విధంగా మనం జీవించగలిగితే కనుక, దానికి తగ్గట్టుగా ఉండగలిగితే కనుక,
మనకిచ్చిన రోల్ మనం కరెక్ట్ గా చేయగలిగితే
కనుక. ఎందుకంటే దీనికి ఒక స్వామి ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఇస్తారు. ఏంటంటే ఒక ట్రైన్ వెళ్తున్నప్పుడు ఆ ట్రైన్ స్పీడ్ గా వెళ్తున్నప్పుడు కానీ స్లోగా వెళ్తున్నప్పుడు కానీ ఏదన్నా కానీ ఒక 100,000 మంది వెనకాల ఉండి దాన్ని వెనకాలకి లాగాలని ట్రై చేసినా రాగదు. అదే బ్రేక్ అనే ఒక చిన్న పిన్నుతో దాని మీద నొక్కితే ఆటోమేటిక్ గా దాగిపోతుంది. అంటే అక్కడ బ్రేక్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటిదే మన జీవితం కూడా, ప్రతి మనిషి ఇంపార్టెంటే. చిన్న 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 పనులన్నీ చేసుకుంటూ పోతే అది సంఘంగా మారి వాడు సంఘానికి సమాజానికి ఒక రోల్ మోడల్ గా తయారవుతాడు. స్వామిని ఒకసారి ఒక డివోటీ అడిగారంట, స్వామి మీరు వచ్చిన అవతార లక్ష్యం ఏంటి అని. మేము అందరినీ సత్యసాయిబాబాగా తయారు చేయడమే అన్నారట. సో అంతటి పెద్ద మిషన్ తో వచ్చారు స్వామి, ఆ మిషన్ అచీవ్ చేసినట్టే. ఎందుకంటే ఈ రోజు మనం ముగ్గురం కలిసి ఈ రెండు మాటలు ఏమైనా మాట్లాడుకుంటున్నాం అంటే, ఎందుకంటే మనకు తెలిసి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న సమాజంలో చూస్తే ఈ మాత్రం మాట్లాడే అవకాశం ఉన్నా స్వామి మనకు అందించారు, ఈ మాత్రం మంచితనాన్నన్నా పంచుకునే అవకాశం మనకు కలిగించారు, మనము నేర్చుకుంటున్నాము నలుగురితో పంచుకోగలుగుతున్నాము. ఇంతకంటే మానవ జీవితంలో ఇంతకంటే ఆనందకరమైంది ఏముంటుంది అనేది నాకు ఆ క్లిప్ వినగానే ఇవన్నీ ఈ థాట్స్ అన్ని నాకు అలా వచ్చినాయి అన్నమాట. సో అది
అంటే స్వామి ఒకసారి మానవ జీవితం గురించి చెప్తూ క్రిందటి జన్మల్లో అంటే 84-83 లక్షల అన్ని నంబర్ చెప్పిన తర్వాత
జీవరాశి
అన్ని జన్మలు ఎత్తిన తర్వాత ఆఖరిది మానవ జన్మ.
మానవ జన్మ
ఎందుకంటే మనకి కొంచెం ఏదో అన్ఫినిష్డ్ సిలబస్ ఏదో మిగిలిపోయిందంట, అది మనకి తెలియంది. ఈసారి తెలుసుకుని ఈ జన్మలో అది పూర్తి చేసుకుని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా భగవంతుని చేరతాం అని మనకి ఈ మానవ జన్మను ఇచ్చారంట భగవంతుడు. సో దానికి మనం సర్వశక్తిలా ప్రయత్నం చేసి ఆ భగవంతుడు చూపిన మార్గంలో మనం నడిస్తే ఇంకా తొందరగా మనం ఆ గమ్యాన్ని చేరుకోగలుగుతాం.
ఇది ఎలా అంటే, ఇది ఎగ్జామ్ కి ఒక ప్రిస్క్రైబ్డ్ టెక్స్ట్ బుక్ ఉంటుంది, దాంతో పాటు ఇప్పుడు ఏంటంటే ప్రతి దానికి ఒక క్వశ్చన్ బ్యాంక్ అని, అదో గైడ్ లైన్ అని, ఇదోటని అదోటని ఓ 4 పుస్తకాలు మళ్ళీ ఉంటాయి. అంటే అవన్నీ చదివితే 100 మార్క్స్ వస్తాయనే ఇదన్నమాట. అలానే మనకు కూడా ఉపనిషత్తులు, శాస్త్రాలు, తర్వాత వేదాలు, ఇప్పుడు ఉపన్యాసాలు, సత్సంగాలు అని చెప్తారు, కొంతమంది వినమని చెప్తారు. ఇవన్నీ ఏంటంటే మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి, మనమేంటో మనం తెలుసుకోవడానికి ఇవన్నీ దోహదపడుతూ ఉంటాయి మనకి. ఆ విధంగా చూసినా కూడా స్వామి ఉపన్యాసాల్లో స్వామి చెప్పారు చాలాసార్లు, నా ప్రతి మాట వేదం అని. సో ఆ వేదంలో ఏదో ఒక వర్డ్ తీసుకున్నాం మనం, దాన్ని సరిగ్గా పాటించగలిగినా, దాంట్లో ఉన్న అంతరార్థాన్ని మనం తెలుసుకోగలిగినా జీవితంలో ఇంక దానికంటే అమృతం ఏముండదు.
చక్కగా చెప్పారు, మీ మాటల్లో అదే అనిపించింది. అందుకే అంటారు కదా జంతువునాం నరజన్మ దుర్లభం అని. అంటే ఇంతకుముందు గణేష్ గారు చెప్పినట్లు అన్ని జన్మలు ఎత్తిన తర్వాత ఈ మానవ జన్మ వచ్చింది. అంటే ఈ మానవ జన్మకి ఏదో ప్రత్యేకత ఉంది. అంటే భగవంతుని సృష్టిలో అది అత్యుత్తమమైనది. మనిషికి ఉన్న ముఖ్యమైన అదృష్టాల్లో భగవంతుని తెలుసుకునే ఒకే ఒక ప్రత్యేకమైన అదృష్టం మనిషికి మాత్రమే ఇవ్వబడిందంట. పెద్దలు అనేవారు నిజానికి భగవంతుని స్థానాలు కూడా, అంటే బ్రహ్మస్థానం కానీ ఇంద్రుని పదవి కానీ, ఇవన్నీ ఎంతో పుణ్యం చేస్తే, లేదంటే పలానా క్రతువులు చేస్తే, ఇవి చేస్తే అవి చేస్తే ఒక పొజిషన్లా వాళ్ళకి అందుతాయంట. ఆ తర్వాత మళ్లీ భగవంతుని చేరాలంటే వాళ్ళు తప్పకుండా తప్పనిసరిగా ఈ మానవ జన్మ ఎత్తాల్సిందేనంట. సో మానవ జన్మ ఎంత గొప్పది అని తెలుసుకోవాలంటే అదొక్కటి గుర్తు తెచ్చుకుంటే మనకి తెలుస్తుంది. మనమంతా ఏదో అనుకుంటాం, ఆ లైఫ్ వచ్చింది, ఎంజాయ్ చేయాలి, బాగా చదవాలి, మంచి జాబ్ తెచ్చుకోవాలి, డబ్బులు సంపాదించుకోవాలి, ఇది కాదు అని చెప్పడానికి ఆ ఫస్ట్ చెప్పిన క్లిప్ లో స్వామిదే చెప్తున్నారు. ధనబలం కాదు, బుద్ధిబలం కాదు, కండబలం కాదు, గుణబలం పెంచుకోండి అని. అంటే మన జీవితంలో మీరు ఇద్దరు చెప్పిన దాంట్లో కూడా అదే ఇండైరెక్ట్ గా అదే చెప్పారు, ఎంత చక్కగా నడిపాం, ఎంత చక్కగా జీవితాన్ని గడిపాం అది ముఖ్యమైనది. అంటే అంతటి మంచి గుణాలు మనం నేర్చుకోవాలి. సో ఇదే ఉద్దేశంతో నెక్స్ట్ క్లిప్ విందాం. స్వామి ఏమంటున్నారు?
ఏదైనా దుర్భావం నీలో ప్రవేశించేటప్పటికి I am not animal, I am man. అని చింతించుకునేటప్పటికి ఈ అనిమల్ థాట్స్ పోతుంది, మ్యాన్ థాట్స్ ఆవిర్భవిస్తుంది, మనకు కోపం వచ్చేసేస్తుంది. ఈ కోపం వచ్చినప్పుడు I am not dog, I am man అనుకుంటే ఈ డాగ్ పరిగెత్తిపోతుంది. ఇది డాగ్ క్వాలిటీ, మనిషిని క్వాలిటీ కాదు. లేక అనేక చంచలత్వం తోపల కొన్ని రారా అనేటువంటి థాట్స్ అంతా లోపల ప్రవేశిస్తుంటాయి. అప్పుడు ఒక ప్లేస్ లో కూర్చో, I am not monkey, I am man అనేటువంటి ఈ రీతిగా తలుచుకో, అప్పుడు ఈ అనిమల్ క్వాలిటీస్ అంతా దూరం అవుతుంది. కనుక ఇవన్నీ కూడా నువ్వు మృగ లక్షణాలుగా తోస్తుండాలి. మనుష్య లక్షణం ఏమిటంటే శాంతి, దయ, ప్రేమ, సహనము, సానుభూతి. ఇలాంటి మనుష్య యొక్క తత్వాన్ని మనం అభివృద్ధి పరచుకుంటూ రావాలి. ఎప్పుడు మనుష్యత్వ తత్వాన్ని మనం అభివృద్ధి చేసుకుంటామో ఈ అనిమల్ తత్వం అంతా కూడా అణిగిపోతుంది.
శ్రోతలందరూ విన్నారు కదా? సో ముందుగా మానవత్వం అంటే మనిషి గుణాలను మనం పెంపొందించుకోవాలి. నిజానికి తినటం, పడుకోవటం, జీవితాన్ని గడపటం ఇవన్నీ జంతువులు సైతం కూడా చేస్తున్నాయి. కానీ మనిషికంటూ ఒక క్రమమైన పద్ధతి, జీవితాన్ని గడిపే విధానం ఉన్నాయి. అదే స్వామి దీంట్లో చెప్తున్నారు. మీరేమంటారు గణేష్?
యాక్చువల్గా మనం ఒకసారి అవలోకనం చేసుకుంటే మానవ జన్మ అనేది మన నిత్య జీవితంలో మనం ఒకసారి పునరాలోచన చేసుకుంటే చాలా సింపుల్ లైఫ్ మంది. ఒక షెడ్యూల్ అనేది ఫిక్స్ చేశాడు భగవంతుడు. పొద్దున్న లెగటం గాని మన కాలకృత్యాలు తీర్చుకోవడం, మన నిత్య జీవితంలో కార్యక్రమాలను గావించుకోవడం, రాత్రి పడుకోవడం, అలాగే తిరిగి పొద్దున్న లెగడం. సో అలాగా మన నిత్య జీవితంలో అన్ని చేసుకుంటున్నాం. ఇవన్నీ చాలా సింపుల్ సింపుల్ థింగ్స్. దాంట్లో మనం ఎలాగా ఏ విధంగా మనం ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలి అని స్వామి ఎంతో చక్కగా అద్భుతంగా చెప్పారు. మీ లౌకిక జీవితం, మీ ఆధ్యాత్మిక జీవితం వేరువేరు కాదు, రెండూ ఒకటే. మన నిత్య జీవితంలో ఆధ్యాత్మికతను పెంపొందించుకోవాలంటే మొట్టమొదటిగా మన ఆలోచనలు సరిగ్గా ఉండాలి. మన ఆలోచన సరిగ్గా ఉంటేనే ఫస్ట్ మనం బెలూన్లో గాలి నింపితే ఆ గాలి ఎట్లా ఉంటుందో అది బర్స్ చేసినప్పుడు దాని వాసన అట్లా వస్తుందన్నమాట. ఒక పర్ఫ్యూమ్తో స్వామి చెప్తారు కదా, ఒక న్యూస్ పేపర్ తీసుకొని దాంట్లో పువ్వులు పెట్టి కట్టావు అనుకోండి, ఆ పువ్వులు తీసేసిన తర్వాత ఆ న్యూస్ పేపర్ కి ఆ పువ్వులు వాసన వస్తుంది. అదే మిర్చి బజ్జీ పట్టి అటు కట్టిన తర్వాత ఆ బజ్జీ తాలూకు వాసన వస్తుంది. అట్లానే మనం మంచి ఆలోచనలు మనం మనసులో నింపుకుంటే మన కార్యాలు కూడా అట్లానే మంచి ధోరణిలో వెళ్తాయన్నమాట. సో అది నాకు అనిపించింది. అండ్ ఈ జంతువులు మానవులు అనే ఇది ఈ వ్యత్యాసం మనం ఎట్లాగా తెలుసుకోగలుగుతున్నాం, ఒకసారి స్వామి ఒక చిన్న కథ చెప్పారు. జంతువులన్నీ కలిసి ఒక పెద్ద మీటింగ్ పెట్టుకున్నాయంట. ఆ మీటింగ్ లో ఒక్కొక్క జంతువు వచ్చి ఏ విధంగా మానవుడు మనకంటే గొప్పవాడు అని అనుకుంటున్నాయట.
ఆర్గ్యూ చేసుకుంటున్నాయి.
మనకి వాడికి తేడా ఏంటి? వాడికి ఆకలిస్తుంది, మాకు ఆకలిస్తుంది. వాడికి కోరికలున్నాయి, మాకు కోరికలున్నాయి, కానీ తేడా ఏంటి? అప్పుడు ఒక సాధువు వచ్చి చెప్తాడు, అవును మీరు మానవుడు ఒకటే, మీ కోరికలు మానవుడు కోరికలు ఒకటే, కానీ భగవంతుణ్ణి తెలుసుకోగల ఆ గుణం, ఆ డిస్క్రిమినేషన్ పవర్ ఏదైతే ఆ బుద్ధి ఉందో అది కేవలం మానవుడికి మాత్రమే ఉన్నది అని ఆ సాధువు చెప్పి అప్పుడు ఆ జంతువులకి నచ్చ చెప్తాడనమాట. ఆ విధంగా ఈ మంచి గుణాలను మనం మొట్టమొదటిగా మనం నిత్య జీవితంలో అలవర్చుకోవాలి. ఏ పని చేసినా అది మంచో చెడో అన్న ఆలోచన, ఆ విచక్షణ రహితం మనకు భగవంతుడు అందుకే అందించాడు కదా, అది వాడుకుని మనం చేసే పనులు గాని, ఆలోచనలు గాని, మాటలు గాని, ఈ మూడు సక్రమమైన మార్గంలో వెళ్లాలంటే ముందు మనం డిస్క్రిమినేషన్ పవర్ యూజ్ చేసుకోవాలి.
నేను కూడా అదే అనుకుంటున్నాను. మనం ఎప్పుడన్నా ఎక్కడన్నా ఒక సముద్ర తీరం దగ్గర కానీ మనం మనమంతటి మనమే ఉన్నప్పుడు, ఎవరు లేనప్పుడు మనతో పాటు, అంటే నేను ఒక జీవి కింద వచ్చాను, నా అంతటి నేను స్వతంత్రంగా ఒక చోట ఉన్నప్పుడు, ఒక్కసారి మన జీవితాన్ని తిరిగి వెనక్కి చూసుకుంటే ఎన్నెన్నో కార్యక్రమాలు మనం చేసిన మనకి నచ్చవు యాక్చువల్ గా. కానీ ఆ మూమెంట్ కి ఇది ఒక మాయలాగా మనల్ని అది లాగుతూ ఉంటుంది. ఆ లాగడంలో మనం కూడా మునిగిపోయి దానిలో వెళ్ళిపోతాము. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరన్నా మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఒక ఫ్యామిలీ ఎవరన్నా కొట్టుకుంటుంటే మనం దాన్ని సహించలేము. అదే మన ఫ్యామిలీ లేనప్పుడు వి విల్ నాట్ బి జస్టిఫైయింగ్, విల్ నాట్ బి జడ్జ్మెంటల్. ఆ మూమెంట్కి ఏంటంటే నేను చేస్తుంది కరెక్టే, వాళ్ళు చేస్తుంది కరెక్టే. అదే దూరం నుండి చూసినప్పుడు మనకి దాన్ని తట్టుకోలేము. అంటే ఏంటంటే మెయిన్ గా ఆధ్యాత్మికతలో కూడా నిసర్గదత్త మహారాజ్ కానీ ఏ బుక్ చదివినా, మనం రామకృష్ణ పరమహంస గాస్పెల్ చదివినా కానీ ప్రతి దాంట్లో వాళ్ళు చెప్పేది ఏంటంటే ఫర్ ఎనీ గివెన్ సిచ్యువేషన్, ఏదన్నా నీ జీవితంలో ఏదన్నా ఒక సంఘటన జరిగేటప్పుడు డోంట్ రియాక్ట్, అబ్జర్వ్ అని చెప్తారు. అందుకనే అదొక సినిమా లాగా దాన్ని చూస్తూ ఉండు. అంతేగాని ఒక సినిమా వస్తుంది మన కళ్ళ ముందర, దాని వెనకాల సీని మళ్ళీ మనం చూడలేము, దాని ముందర సీని మళ్ళీ మనం చూడలేము వాడు వెళ్తే గాని. అలానే మన జీవితంలో కూడా ఒక స్క్రీన్ ఉంది, ఆ స్క్రీన్ జరుగుతున్న కొద్దీ మనం చూస్తూ ఉండగలిగితే దానిలో ఉన్న తాత్పర్యాన్ని, ఆనందాన్ని, దానిలో ఉన్న విషయాలను తెలుసుకోగలుగుతాం. ఇప్పుడు గణేష్ గారు చెప్పినట్టుగా ప్రతిదానికి ఒక సిగ్నిఫికెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఒక దైవత్వానికి రాక్షసత్వానికి ఒక చిన్న తేడా, తేడా ఏంటంటే మనిషి యొక్క మైండే. ఎందుకంటే స్వామి చెప్తారు గతి మతి స్థితి సంపత్తి అని. సో ఇప్పుడు ఒక కత్తి ఉంది, కత్తి కూరగాయలు తరగచ్చు, కత్తి ఒక మానవుడికి జీవితాన్ని అందించవచ్చు, అదే కత్తి మానవుడి జీవితాన్ని తొలగించవచ్చు. సో దైవత్వానికి రాక్షసత్వానికి ఒక మైండ్ అనేది ఉంది, ఆ మైండ్ లో డిస్క్రిమినేషన్ పవర్ అని ఒకటి ఇనుమడింప చేసింది. ప్రతి దానికి దానికే మనం విచక్షణ శక్తి స్వామి చెప్తుంటారు ఉపయోగించమని మానవుడికి. ఏదన్నా ఇది మంచి ఇది చెడు అని ఆలోచించగలిగేది, ఇది మంచి ఇది చెడు అని ఎప్పుడు తెలుసుకోగలుగుతాం మనం, ఎప్పుడు మనం నాన్ జడ్జ్మెంటల్ గా ఇది అని చెప్పగలిగేది ఎప్పుడంటే ఆ మనిషి ఆ ఒక కార్యానికి అటాచ్మెంట్ కాకపోయినప్పుడే. నేను మీకు అటాచ్ అయిపోయి ఉన్నాను అనుకోండి, సపోజ్ మీరు ఏది చేసినా నేను మంచిగానే చెప్తాను, ఎందుకంటే మిమ్మల్ని నేను పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు కాబట్టి.
అంటే స్నేహితుడిగా ఉన్నప్పుడు వాడు చేసి తప్పలేవి తెలియవు అని అంటారు.
ఇప్పుడు ఏంటంటే రోజువారీ జీవితాల్లో ప్రతి ఒక్కళ్ళ సమస్య ఈ విధంగానే ఉంటుంది. ఒకళ్ళు తప్పు చేస్తున్నా వాళ్ళకి తప్పు అని చెప్పడం కూడా తప్పేమో కష్టమేమో, ఆ మనిషిని నేను కోల్పోతానేమో అని. కానీ ఇన్ ద ప్రాసెస్ ఆ సోల్ ఏదైతే, ఆ సోల్ ఇక్కడికి వచ్చింది నేర్చుకోవడానికి కొన్ని. సో మేబీ ఆ సోల్ ఒక వాసనలు ఆ విధంగా ఉన్నాయేమో, ఆ ఒక్కటి చెప్తే ఆ మూమెంట్ కి బాధపడచ్చు, కానీ నిజం తెలిసాక ఆ మనిషి మళ్ళీ నీ దగ్గరికి రావచ్చేమో,
అర్థం చేసుకునే ఛాన్స్.
యాక్చువల్ గా ఇది ఈ పాయింట్ లో స్వామి చెప్పింది ఒకటి గుర్తొస్తుంది, ఒకళ్ళు ఎవరైనా నీ నెగిటివిటీ వైపు పాయింట్ అవుట్ చేశారంటే అది ఇద్దరికీ చాలా లాభకరం అంట. ఎందుకంటే అవతల వాళ్ళలో ఉన్న తప్పు అవతల వాడికి తెలుస్తుంది, అరే నేను ఇది పాయింట్అవుట్ చేసేనే అని కొంతసేపు ఆలోచించిన తర్వాత ఎవరైతే పాయింట్అవుట్ చేశారో వాళ్ళకి తెలుస్తుందంట. ఇన్ దట్ వే ఇద్దరిలో ఉన్న నెగిటివిటీ పోతుంది.
ఇంకోటి ఏంటంటే రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్ అని చెప్తారు. అంటే స్పిరిచువాలిటీ ఇస్ ఎవ్రీథింగ్ ఇంటర్లింక్డ్ అది. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక మాట మీతో చెప్పానంటే దట్ ఈస్ ద ప్రయారిటీ నా మైండ్ లో, నా మనసులో అది ఉంది, అది చెప్పాను, అది రిఫ్లెక్షన్ గా మాటల కింద మారి మీ దగ్గరకు వచ్చింది. అంటే ఒకవేళ నేను చెప్పలేదు అనుకోండి, ఆ మూమెంట్ గా అది అణిగిపోయింది బేసికల్ గా. సో నేను చెప్పడం బట్టి నేను కూడా మార్చుకోగలుగుతాను, మీకు చెప్పడం బట్టి ఒకవేళ మీకు ఉపయోగపడితే అది మీరు మార్చుకోగలుగుతారు.
చెప్పకపోతే అది అడుగంటి పోతుంది, అది ఎప్పుడోకప్పుడు అది స్ప్రింగ్ లాగా బయటికి ఇంకా ఫోర్స్ తో వస్తుంది అనమాట. అది
అంటే ఇంతటి నాలెడ్జ్, అంటే ఇన్ని విధాలుగా ఆలోచించి కొంతమంది అనుకోవచ్చు ఏముంది మాటల్ని నాలుగు మాటల్ని కలిపి ఒక చోట పెట్టడమే కదా అని. కానీ మానవుడికి ఇంత థింకింగ్ పవర్ ఇచ్చి, అంటే నన్ను ఇప్పుడు సడన్ గా ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ ఒక సెయింట్లీ స్థాయికి కూడా తీసుకెళ్లొచ్చు, ఒక సెయింట్లీ నుంచి ఇమ్మీడియట్ గా అతపాతాలలోకి తోసేయచ్చు, రాక్షసుడిగా తీసుకెళ్లొచ్చు. అంటే ఇప్పుడున్న సమాజానికి స్వామి కూడా సహస్ర శీర్ష పురుష అన్నప్పుడు 1000 మంది అని అప్పుడు చెప్పారు, ఎందుకంటే అప్పుడున్న పాపులేషన్
అంతే,
అప్పుడున్న పాపులేషన్ కాదు,
ప్రతి ఒక్కరు భగవంతుని స్వరూపం.
అది ఇప్పుడున్న దాంట్లో మనం చెప్పాల్సిన ప్రపంచంలో ఎంతమంది ఉంటే అంతమందిని. సో ఆ విధంగా మనం చూస్తే కనుక ప్రతి ఒక్కటి దైవ స్వరూపమే, ఇనానిమేట్ కానీ యానిమేట్ కానీ. మనం పొద్దున్న లేచి బ్రష్ చేసుకోవడము, కాలకృత్యాలు తీర్చుకోవడము, టిఫిన్ చేయడము ఎంత సహజ సామాన్యమో మనకి స్పిరిచువాలిటీ కూడా అంత సహజ సామాన్యంగా జరగాలి. అంటే ఏదైనా సంఘటన జరిగినప్పుడు, సంఘటన జరిగిపోయాక నేను ఆలోచించకూడదు, సంఘటన జరిగేటప్పుడు నా విచక్షణ శక్తిని ఉపయోగించడం, ఆ మూమెంట్ కి అదే స్పిరిచువాలిటీ.
స్వామి, ఇంత మనకి ఎప్పుడన్నా కోపం వచ్చినప్పుడు యు ఆర్ నాట్ యానిమల్, యు ఆర్ మ్యాన్, యు ఆర్ నాట్ యానిమల్, జంతువులకి అలాగా విపరీతమైన కోపం వస్తుంది అనమాట. స్వామి ఎప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఇస్తుంటారు కదా, మీకు కోపం వచ్చినప్పుడు మీరు ఒక్కసారి మీ ఫేస్ ని మీరు అద్దంలో చూసుకోండి, అప్పుడు మీకు తెలుస్తుంది మీ అసలు రూపం ఏంటో, మీరు ఏ విధమైనటువంటి ఆలోచనతో మీరు ఆ క్షణంలో ఉన్నారో అని.
సో మైథలాజికల్ క్యారెక్టర్స్ విశ్వామిత్రుడు ఎన్నోసార్లు స్వామి చెప్పారు, అంత రాజశ్రీ అతను ఒక పాయింట్
కోపం ద్వారా
ఎన్నోసార్లు కింద పడిపోయి మళ్లీ పైకి లేచి ఆ తర్వాత ఫైనల్ గా బ్రహ్మశ్రీ అని ఇవ్వడం జరిగింది. కాకపోతే అది ఎప్పుడు తనలో ఉన్న అరిషడ్ వర్గం
అన్ని తొలగిపోయినప్పుడే.
అంటే ప్రతిసారి మనం ఇవన్నీ ఏంటంటే సింపుల్ టూల్స్, ఇవన్నీ ఈ విధంగా చేస్తే నీకు ఒక సొల్యూషన్, ఇంకో క్లిప్ వింటే స్వామి ఇంకో సొల్యూషన్, ఇంకో క్లిప్ వింటే ఇంకో సొల్యూషన్, అంటే ఇన్ని సొల్యూషన్స్ ఇస్తున్నారు, ఏదైనా ఒక్కటనే చేస్తావేమో అని. సో ఈ విధంగా మనం కూడా వినడము, మనం కూడా ఎదగడము, ఇవన్నీ
చాలా చక్కగా చెప్పారు ఇద్దరు. అదే మనిషి జన్మ రావటం అంటే ఉత్తమం అయిపోయి వచ్చేసామని కాదు, మీరు చెప్పినట్లుగా మనిషి జన్మలో కూడా మంచి ఆలోచనలు వస్తాయి, చెడ్డాలోచనలు వస్తాయి. అంటే అందులోనూ ఈ కలి ప్రభావం అని చెప్పొచ్చు లేదా మాయ అని చెప్పొచ్చు, ప్రతి మంచివాడికి ఎప్పటికీ మంచి థాట్స్ వస్తాయని చెప్పలేం. అది రామాయణంలో లక్ష్మణుడి స్టోరీ చెప్పినట్లు ఆ ప్రదేశం గుండా వెళ్ళినప్పుడు లక్ష్మణుడి కూడా అనిపించిందంట,
ఆ
చెడు ప్రదేశం యొక్క వైబ్రేషన్స్ వల్ల అనిపించిందంట, నేనేంటి రాముడితో తిరుగుతున్నాను, చక్కగా రాజ్యంలో ఉండాల్సింది, చా ఈయనతో వస్తున్నాను ఏంటి అనుకున్నాడంట. ఆ ప్రదేశం దాటిన మరుక్షణం అనిపించిందంట, అయ్యయ్యో చా ఎంతటి అనుకో అసలు ఊహించకూడనటువంటి ఆలోచన నాకు ఎలా వచ్చింది అని చెప్పేసి తను ఎవరు తను బయటికి చెప్పలేదు. కానీ అది చూడండి, అంతే అంత ఉత్తమమైన క్వాలిటీ అనేది. ఆయన రాముడి పాదాలపైన పడిపోయి నాకు ఇలా చెడ్డ ఆలోచన వచ్చింది స్వామి, చా ఇది అసలు ఎలా వచ్చింది, నాకు అసలు అలాంటి థాట్ కూడా లేదు అని ప్రార్థిస్తే అప్పుడు చెప్తారు, నీది కాదు నాయన తప్పు, ఆ ప్రదేశం అలాంటిది అని చెప్పి చెప్తారు. సో మనకి చెడ ఆలోచనలు రావడం తప్పు కాదు, అండ్ అవి వస్తూనే ఉంటాయి, వాటిని మనం అనుసరించకుండా ఉండడం మనం చేయవలసిన బాధ్యత అని స్వామి చెప్పారు. అదే ఈ క్లిప్ లో విన్నప్పుడు కూడా మనకి కోపం వచ్చినప్పుడు ఎలా ఉండాలి, లేదంటే ద్వేషం వచ్చినప్పుడు ఎలా ఉండాలి అనే విషయాలు చెప్తూనే వచ్చారు. ఇక ఈ మన జీవిత క్రమంలో చూసుకుంటే మనకు ముందే అన్ని తెలియవు. అరవింద్ మీరు ముందు చెప్పినట్లుగా మనం ఈ రోజు ఇక్కడ కూర్చొని స్వామి ఈ విషయాలు మాట్లాడుకోవడం నిజంగా ఎంతో అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలా ఆలోచించే అవసరం, ఇలా ఆలోచించే అవకాశం బయట ఎవరికి దొరకట్లేదు. ఎందుకంటే వారికి ఉన్న పరిసరాలు అలాంటివి, వారు ఎదుర్కొనే సిచ్యువేషన్స్ అలాంటివి, ముఖ్యంగా ఇటువంటివి విద్యార్థి దశలో ఎక్కువగా ఉంటాయి. మనందరం స్వామి దగ్గర చక్కగా ఒక పూల పాంపులో పెట్టి మనల్ని స్వామి చదివించారు, కానీ బయట ఎక్కడ అంతటి చక్కటి అవకాశాలు అదృష్టాలు దొరకవు. విద్యార్థి దశలో చాలా చెడు ఆలోచనలు వస్తుంటాయి, ఎందుకంటే స్వామి కూడా చాలాసార్లు చెప్పారు ఈ వయస్సు చాలా కఠినమైనది, చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేవారు కదా. సో స్వామి విద్యార్థి దశపై చెప్పిన కొన్ని విషయాలను విందాం, దానిపైన చర్చించుకుందాం.
ఈ వాంఛనేటువంటి కొంతకాలం వరకు దీన్ని అభివృద్ధి పరచుకోవాలి. ఈ వాంఛన దేనికోసం? నీ యొక్క రెస్పాన్సిబిలిటీ, నీ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించుకునే కోసం. విద్యార్థిగా ఉంటున్నావు, కుటుంబీకునిగా ఉంటున్నావు, అలాంటి సమయం లోపల నీ కుటుంబ బాధ్యతను నీవు నెరవేర్చుకోవాలి. నీ విద్యార్థిగా ఉంటున్నప్పుడు నీవు చక్కగా చదవాలి, సరైన పాఠములు పోవాలి, సరైన క్లాసుల్లో అటెండ్ కావాలి, టీచర్స్ చెప్పినట్టు వినాలి, ఇవన్నీ నీ కర్తవ్యాలు. ఈ విధమైనటువంటి ప్రొసీజింగ్ చక్కగా జరిగినప్పుడే నీవు క్లాసులో ఉత్తీర్ణుడు అవుతావు. అదే విధంగానే ఆధ్యాత్మిక మార్గం నందు కూడా ఈ విధమైనటువంటి ప్రొసీజింగ్ కావాలి. ఆధ్యాత్మ విద్య విద్యానాం అన్నారు. ఈ లౌకికమైనటువంటి యొక్క నాలెడ్జీలంతా కూడాను చదువులంతా కూడాను చిన్న చిన్న రివర్స్ వంటివి, కానీ కట్టగలిపటికీ నదీనాం సాగరం గతి, సాగరం లోపల పోయి ఇవన్నీ చేరిపోవలసిందే. నీవు సంగీతము, సాహిత్యము, శాస్త్రీయము, చిత్ర, శిల్పి ఇలాంటి యొక్క కళలన్నీ కూడా నీవు నేర్చుకున్నావు, ఇన్ని చేరినప్పటికీ కట్టగలిపటికీ దైవ ప్రేమ అనేటువంటి అనుగ్రహ సాగరంలో చేరిపోవలసిందే. నీ ఫిజిక్స్ తీసుకున్నావు, కెమిస్ట్రీ తీసుకున్నావు, బాటనీ తీసుకున్నావు, మ్యాథమెటిక్స్ తీసుకున్నావు, తర్వాత ఇంకా ఇంగ్లీష్ లాంగ్వేజ్ తీసుకున్నావు, ఇన్ని తీసుకున్నప్పటికీ ఇవన్నింటినీ చింతించేది ఒకే బ్రెయినే. ఏం చదువుతున్నాయా నీ సబ్జెక్ట్ ఏంటి? పిసిఎం అంటారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఈ మూడు చేరిన తర్వాతనే నీకు ఒక బిఏనో బిఎస్సీనో అనేటువంటి డిగ్రీ వస్తుంది. అదే విధంగానే దివ్యమైనటువంటి భావంలో ఎన్ని ఉంచుకున్నప్పటికీ ప్రేమ అనేటువంటి డిగ్రీని మాత్రం మనం పొందాలి. ఏ మార్గంలోనైనా నీ వెళ్ళు.
అసలు ఈ క్లిప్ వింటుంటేనే అసలు గగురుపాట వస్తుంది. ఎందుకంటే అసలు స్వామి పిల్లల గురించి ఆలోచించవలసిన అవసరం ఏంటి? మొట్టమొదటిగా మనం అలాగ ఆలోచిస్తే తనకేమొస్తుంది? ఇలాగ ఆలోచిస్తే ఇంతమంది విద్యార్థులు అందరూ బాగుపడాలి అన్న ఒకే ఒక్క ఆలోచనతో స్వామి ఇన్ని విషయాలు చెప్తున్నారు. ఆ ఆలోచన ఇంకొక యూనివర్సిటీకి వెళ్తే ఏ వైస్ ఛాన్సలర్ గాని ఛాన్సలర్ గాని మనకి కాన్వకేషన్ తప్పిస్తే మిగతా రోజుల్లో అసలు కనిపించరు. అది బయట చదివే యూనివర్సిటీ వాళ్ళకి తెలుస్తుంది బాగానే. ఒకే కాన్వకేషన్ రోజు మాత్రమే ఆ ఛాన్సలర్ వాళ్ళకి కనిపిస్తారు. కానీ మన ఛాన్సలర్ సాక్షాత్తు భగవంతుడు. మనం ఈ యూనివర్సిటీలో చదువుకొని ఈ విద్యార్థులుగా ఉండి ఇలాంటి సూక్ష్మమైన విషయాలు మనం నేర్చుకోవడం ఎంతో మనం చాలా అదృష్టం చేసుకున్నామని చెప్పాలి. ఏమంటావు అరుణ్?
అది నిజమే గణేష్. ఇప్పుడు స్వామి చెప్పిన క్లిప్ లో స్టార్టింగ్ పోర్షన్ లో వింటే రెస్పాన్సిబిలిటీ, కర్తవ్యాల గురించి మాట్లాడారు. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్వామి అనేక సార్లు చెప్పారు, ఇప్పుడున్న స్టూడెంట్స్ ఎప్పుడు రైట్స్ 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 అని అడుగుతారు. బయట ఎన్నో సమ్మేళలు పెడతారు, తర్వాత స్లోగన్స్ ఇవన్నీ, కానీ ఎంతమంది డ్యూటీస్ చేస్తున్నారు? పేరెంట్స్ ని ఎంతో మంది క్వశ్చన్ చేస్తారు, నాకు ఇది చేయాలి నాకు అది చేయాలి అని. పేరెంట్స్ నీకు ఇచ్చిన జన్మ అది ఎంత ఉత్కృష్టమైనదో వాళ్ళకి నువ్వేం చేయగలుగుతున్నావు? అసలు యాక్చువల్ గా మీ పేరెంట్స్ నిన్ను 100 మార్క్స్ తెచ్చుకోగలితే తెచ్చుకుంటున్నావా? ప్రతిసారి నువ్వు వాళ్ళని హ్యాపీ చేయగలుగుతున్నావా? నీ యొక్క మాటలు నువ్వు వాళ్ళని హ్యాపీ చేయగలుగుతున్నావా? నీ యొక్క చేతులతో నువ్వు హ్యాపీ చేయగలుగుతున్నావా? వాళ్ళు అడిగింది నువ్వు చేయనప్పుడు నీకంటే ముందుగా పుట్టిన వాళ్ళు, నీకంటే ఎక్స్పీరియన్స్డ్, నీకు అన్ని అందిస్తున్న వాళ్ళు, వాళ్ళకి నువ్వు చేయనప్పుడు వాళ్ళని అడిగే అసలు అర్హత నీకు ఎక్కడిది అక్కడ? అందుకే స్వామి చెప్తారు ఫస్ట్ రైట్స్ నువ్వు అడిగే ముందు డ్యూటీస్ నువ్వు సక్రమంగా చేస్తే గనక నువ్వు రైట్స్ అడగక్కలే, ఆటోమేటిక్ గా అవన్నీ వస్తాయి. ఇది ఎలా అంటే నువ్వు బాగా చదువుకొని అన్నిట్లో మాస్టర్ అయిపోయాక ఉద్యోగం నీకు అది ఎట్లా అంటే ఇంకా బర్త్ వచ్చాక నువ్వు బ్లడ్ కావాలని చెప్పక్కర్లే, దాంట్లో
ఆటోమేటిక్ గా ఉంటుంది,
బాడీలో ఉంటుంది అది. అట్లానే నీకు కూడా ఉద్యోగం కంపల్సరీగా వస్తుంది మంచి కంపెనీలో. కంపల్సరీగా మంచి కంపెనీలో వచ్చినప్పుడు డబ్బులు బాగానే వస్తాయి. డబ్బులు బాగా వచ్చినప్పుడు నువ్వు ఏది చేయాలంటే అది చేయగలుగుతావు. అదేవిధంగా నువ్వు సరిగ్గా వాళ్ళు చెప్పింది చేసినప్పుడు సక్రమంగా ఆ తర్వాత జరగాల్సినవన్నీ జరుగుతాయి సరైన రీతిలో.
అది స్వామి చక్కగా చెప్తుంటారు కదా, ఈ దైవభావం అనేది మన హృదయ భూమిలో పెంపొందించుకోవాలి అని. ఈ విద్యార్థి దశ ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది, ఎందుకంటే ఆ టైంలో హృదయం ఎంతో నిర్మలంగా ఉంటుంది, ఏ మలినం ఉండదు అప్పట్లో మనం స్కూల్లో గాని కాలేజీలో చదువుకుంటున్నప్పుడు. ఎందుకంటే మన వాతావరణం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మన ఆలోచనలు గాని మన కార్యాలు గాని మన మాటలు గాని రూపుదాల్చుకుంటాయి అన్నమాట. సో ఆ పర్టికులర్ టైంలోని విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి. స్వామి ఇప్పుడు పిల్లలు ఎప్పుడు తప్పు చేసినా మీకు గుర్తుందో లేదో, ప్రతిసారి పిల్లల్నే అనేవారు కాదు స్వామి, ఎప్పుడూ టీచర్స్ సరిగ్గా చెప్పలేదు, పేరెంట్స్ సరిగ్గా చూసుకోలేదు అని అంటారు. కానీ మనం అది స్టూడెంట్స్ కి ఒక సపోర్ట్ ఇవ్వడానికి, కానీ తర్వాత స్టూడెంట్స్ వెళ్లి వెనకాతలకు ఆలోచిస్తే అరే మాదే తప్పుంది, స్వామి టీచర్స్ ఎందుకన్నారు, పేరెంట్స్ ఎందుకన్నారు అన్న భావన వాళ్ళలో కలుగుతుంది అనమాట.
ఎందుకంటే ఆ మూమెంట్ లో టీచర్స్ వీళ్ళనే అని, పేరెంట్స్ వీళ్ళనే అని, స్వామి వీళ్ళనే అంటే కనుక ఇంకా
వాళ్ళకి సపోర్ట్ ఉండదు కదా.
సో ఇది ఇండైరెక్ట్ గా ఎప్పుడు స్వామి చేసేది ఇదే, ఏదైనా లెటర్ తీసుకొని నేను లెటర్ ఇస్తే నా వైపు చూడకుండా నా లెటర్ చూస్తూ ఇంకోటి చెప్తూ ఉంటారు. సో నాకు యాక్చువల్ గా అది, సో ఆ విధంగా అది
ఈ విద్యార్థి దశ అనేది మనం చాలా జాగ్రత్తగా శ్రద్ధతో మనం మనం చదివే చదువు గాని నేర్చుకునే విద్యలు గాని ఫోకస్ తో చేయాలి. ఎప్పుడు అంటారు కదా స్వామి ఆ గుర్రం ఎగ్జాంపుల్ ఇస్తారు, ఏ విధంగా అయితే ఆ ఫోకస్ తో ఒక దారి గుండా అది వెళ్తే ఇటు అటు దిక్కుడు చూడకుండా ఒకే పాత్ లో వెళ్తుందో అదే విధంగా విద్యార్థి దశలో మనం ఆ ఈ దానికి ఏదో హార్స్ కి ఇది కడతారు కదా అది దాని తల ముందు కళ్ళెం, ఆ ఏ విధంగా ఒకే డైరెక్షన్ లో చూస్తుందో విద్యార్థి దశలో కూడా అలాగే మనం ఆ ఫోకస్ తో మనం చదువుకుంటూ ఓన్లీ విద్యా అధ్యయనం అనేదే మనం ఒక ఫోకస్ గా పెట్టుకుని మనం ఆ కాలాన్ని మనం
సద్వినియోగం చేసుకోవాలి. మనకి నాకు ఇప్పుడు మాట్లాడుతుంటే అనిపిస్తుంది ఏంటంటే ఇప్పుడు ఒక క్లిప్ వింటున్నాము, ఈ క్లిప్ కి బేస్ అంతా మిగతా వేరే క్లిప్సే. మనకి యాక్చువల్ గా ఏదన్నా మనం మాట్లాడగలుగుతున్నాం అంటే స్వామి మాట్లాడలేని టాపిక్ అంటూ లేదు. ఏదన్నా ఒక టూత్ బ్రష్ నుంచి ఒక బ్రహ్మ వరకు మాట్లాడారు, బ్రష్ నుండి బ్రహ్మన్ వరకు. సో ఇదే ఈ విధంగానే చెప్తుంటే 16 స్వామి చెప్పారు ఒక డిస్కోర్స్ లో, 16 నుంచి 30 సంవత్సరాల వయస్సు చాలా 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 ఇంపార్టెంట్ యాక్చువల్ గా. ఆ మూమెంట్ లో ఒక థాట్ ఏదన్నా వచ్చినా గానీ ఇమ్మీడియట్ గా అది ఇంప్లిమెంట్ అయిపోతుంది నీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే కనుక.
అంత పవర్ ఉంది దాని,
అంత చాలా పవర్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది మనం చూస్తాం సైంటిస్ట్ కానీ మ్యాథమెటిషియన్స్ కానీ లేకపోతే ఎవరినన్నా తీసుకోండి, వాళ్ళు ఒక స్థాయికి ఎదిగారంటే వాళ్ళ బాల్యం చూడగలిగితే మనం వాళ్ళ యవ్వనం గానీ బాల్యం గానీ చాలా కేర్ఫుల్ గా వాళ్ళు స్పెండ్ చేసి ఉంటారు. ఆ మూమెంట్ లో నేర్చుకోవాల్సింది సరిగ్గా నేర్చుకుని ఉంటారు. సో ఫౌండేషన్స్ ఫండమెంటల్స్ బేసిక్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి కనుక దాని మీద ఎంతైనా కట్టచ్చు బిల్డింగ్. అదే విధంగా వాళ్ళ 70-75 దగ్గరకు వచ్చినా వాళ్ళ మెమరీ చాలా షార్ప్ గా ఉండడం, ఆ తర్వాత వాళ్ళు చేసేవన్నీ చాలా డిసిప్లిన్డ్ గా ఉండడం, పొద్దున్న లేవడం వాకింగ్ వెళ్ళడం ఇవన్నీ అప్పటి నుండి చేస్తున్నారు కాబట్టి ఏదో సడన్ గా 50 ఇయర్స్ రాగానే నా 50 ఏళ్ళు వచ్చేసినాయి వాకింగ్ చేయాలని కాదు. 20 ఇయర్స్ అప్పుడు వాళ్ళు తెలుసుకున్నారు ఈ 70 ఇయర్స్ తర్వాత ఎలా ఉండాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. వాళ్ళు నిర్ణయించుకున్నారు కాబట్టి వాళ్ళ నిర్ణయం ప్రకారం బాడీ కూడా అడ్జస్ట్ అయిపోయింది.
అదే మనం చూస్తూ ఉంటాం కదా ప్రస్తుత సమాజంలో ఈ ఎంతో మంది ఎడ్యుకేటెడ్ యూత్ అంతా తప్పుదారి పట్టడం చూస్తూ ఉంటాం. కానీ అదే ఒక 50-60 సంవత్సరాల క్రిందట మనం ఒకసారి మనం చూసినట్లయితే భగత్ సింగ్ లాంటి వాళ్ళు ఇలా సుభాష్ చంద్రబోస్ వీళ్ళంతా వాళ్ళ ఆ స్టూడెంట్ దశ నుంచి వాళ్ళు ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ని పెంచుకుని ఒక డైరెక్షన్ వాళ్ళకంటూ ఒక డైరెక్షన్ మీరు చెప్పినట్టు అరవింద్ పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్లి సమాజానికి ఉపయోగపడే రీతిలో వాళ్ళు ప్రవర్తించారనమాట. కానీ ఇప్పట్లో ఆ ఎడ్యుకేటెడ్ యూతే తప్పుదారి పట్టిపోయి ఒక తప్పు తోవలో వెళ్తూ వాళ్ళకి కాక వాళ్ళ గురువులకి వాళ్ళ పేరెంట్స్ కి కూడా వాళ్ళు బాధ కలిగిస్తున్నారు. అది దాన్ని సవరించడానికి స్వామి ఇలాంటి విషయాలెన్నో మనకి చెప్పారు.
ఒకసారి స్వామి ఏమన్నారంటే బయట వాళ్ళకి మంచి ఏంటో తెలియక వాళ్ళు చెడు చేస్తున్నారు, కానీ మంచి ఎవరో చెప్పగలిగే వాళ్ళు ఉంటే కనుక చెడు కూడా వాళ్ళు చేయరని చెప్పారు. దానికే స్వామి ఈ యూనివర్సిటీ స్థాపించామని చెప్పారు. అంటే ఇందులో నుంచి 300 మంది ప్రతి సంవత్సరం వెళ్తుంటారు, అట్లీస్ట్ 30 మంది అన్న మీరేమన్నా చేయగలిగితే దాని ప్రకారం సొసైటీలో ఒక మార్పు తీసుకురావచ్చని ఆ విధంగా స్వామి తన యొక్క యూనో దాన్ని వ్యక్తపరిచారు.
అవును, అందుకే స్వామి ఎప్పుడు ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గురించి స్వామి చెప్తుంటారు. విద్యార్థి దశలో ఆ కాలంలో అసలు వారు ఎలా చదువుకున్నారన్నది చూస్తేనే మనకు తెలుస్తుంది. స్ట్రీట్ లైట్ కింద కూర్చొని చదువుకునేవారు, దీపాలు పెట్టుకుని చదువుకునేవాళ్ళు. ఇప్పుడు మనకి అసలు ఒక్కొక్కరికి ఎలా ఉంటుందంటే స్టూడెంట్స్ కి వాడి బుక్ పైన పడేలాగా ఫోకస్ లైట్స్, అంటే వాడు రాత్రి చదివేలాగా పగలు చదివేలాగా, నిద్ర వస్తుందంటే ఈ టాబ్లెట్ వేసుకో, ప్రతి 1 అవర్ కి నీకు శక్తి కావాలి, బ్రెయిన్ కి ఇది కావాలి అది కావాలి,
సుఖాలకి అలవాటైపోతుంది.
అలా ఉంది పరిస్థితి. నిజానికి మీరు ఇద్దరు మాట్లాడినప్పుడు అదే అధ్యయం అనేది ఒకటి కరెక్ట్ గా ఉన్నప్పుడు మిగతా వన్నవి సెకండరీ అయిపోతాయి, అంటే ఏది లేకపోయినా పర్లేదు అనిపిస్తుంది. నిజానికి వాళ్ళ చరిత్రలు చూస్తే అలానే ఉంటుంది, వాళ్ళు బుక్స్ కొనుక్కునే పరిస్థితి కూడా లేని వాళ్ళు ఉన్నారు. పక్కవాడి బుక్ తీసుకొని రాసుకొని చదువుకోవడం, లేదంటే ఎవరో ఒక డ్రెస్ ఇస్తే వేసుకొని ఎగ్జామ్ రాసిన వాళ్ళు, ఇలా చాలా మంది ఉన్నారు మనం తెలుసుకోగలిగితే.
అబ్రహాం లింకన్ గురించి కూడా స్వామి చెప్తుంటారు అనేక సార్లు, అమెరికా ప్రెసిడెంట్ అయ్యడాన్ని మాత్రం మనం కూడా ఊహించుకుంటాం నేను అవ్వాలని కానీ వాళ్ళు ఎవరు ఎలా కష్టపడ్డారు ఏం సాధించారు ఎలా సాధించారు. స్వామి వివేకానంద 39 ఏళ్ళు ఉన్నారు, 39 ఏళ్లలో అంత సాధించారు. వివేకానంద వర్క్స్ అని ఎన్నో పుస్తకాలు వచ్చినాయి, అంటే వివేకానంద చేశారులే అనుకోవచ్చు, కానీ అని తీసిపడేయచ్చు. కానీ వివేకానంద ఎలా అయ్యాడు? ఇప్పుడు ఇప్పుడు ప్రపంచం ఇన్నేళ్ళైనా ఆయన గుర్తుపెట్టుకోగలుగుతుంది ఎలా? అది దాన్ని చదవగలిగితే మనము దీన్ని అప్రిషియేట్ చేయగలుగుతాం. నా జీవితాన్ని ఎలా మౌల్డ్ చేసుకోవాలి నేను?
అది అవును, ఇలా చెప్తే ఎంతైనా చెప్పుకోవచ్చు. అయితే స్వామి, ముఖ్యంగా ఈ విద్యార్థి దశలో మనకి ఎటువంటి డీవియేషన్స్ లేకుండా ఎలా ముందుకు సాగాలన్న దానిపైన ఏం చెప్పారో విందాం ఒకసారి.
ఈ విద్యార్థిగా మీరుండినప్పుడు ఇతరుల యొక్క సంబంధం ఏమాత్రం కూడా మనం పెట్టుకోకూడదు. అనగా ఇప్పుడు విద్యార్థులు ఉన్నారు, విద్యార్థిని ఉంటారు, కానీ బాయ్స్ బాయ్స్ గానే ఉంటుండాలి. ఈ బాయ్స్ గర్ల్స్ యొక్క కనెక్షన్ పెట్టుకుంటే వాడు కుక్క కంటే హీనమే. స్టూడెంట్ గా ఉండినప్పుడు నీవు ఈ విధమైన పెడమార్గం పట్టించమంటుంటే నీవు కుక్కల కంటే హీనమైపోతావు. తల్లిదండ్రులు కూడా నువ్వు అలాంటి తల్లిదండ్రులు గర్భంలో పుట్టి కూడా నువ్వు వ్యర్థుడైపోతున్నావు. అలాంటి జన్మమే మనకు వ్యర్థమైపోతుంది కాదు, అలాంటి లైఫ్ ఏ మనకు ప్రయోజనం లేదు. ఎలాంటి లైఫ్ ఉంటుండాలా? చేతులారంగ శివుని పూజించరేని, నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని, దయలు సత్యంబు లోనత తలుపడేని, కడుగ నేటికి తల్లుల కడుపు చేటు. ఎందుకు తల్లి గర్భాన్ని నొప్పి పెట్టడానికి? చదువుకు ఏం కావాలి? సరి అయిన సద్గుణములు మనలో ఆవిర్భవించాలి. అది ఏ మన యొక్క చదువుకు సరి అయినటువంటి అంతరార్థము. పుస్తకముల నిండా మస్తుగా చదువుండే, మస్తకముల నిండు మట్టి బెండు. ఏం ప్రయోజనం? పుస్తకంలో ఉంటుందా చదువు అంతా? హెడ్ లో ఉంటున్నది మట్టి అంతా? ఇది చదువా? కాదు కాదు. కనుకనే మనలో ఉన్నటువంటి ఒక మట్టిని మనం దూరం చెయ్యాలి. ఈ తలలో ఉండినటువంటి థాట్స్ అంతా మనం దూరం చెయ్యాలి. కనుకనే ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు. ఏమేమో నిండి ఉన్న తలబుర్రది కానియగున, తలబుర్రది కాని కాక ఇలా సుకృతం నింపనగున. ఈ టంబ్లర్ లో వాటర్ ఉంటుండాలి. దీంట్లో మనం పాలు పోయాలంటే ఎట్లా పోస్తావు? వాటర్ లో పాలు పోయాలి, తిరిగి పాలు పోయాలి. అంతేగాని వాటర్ లో కూడా పాలు పోస్తే రెండు బ్రష్లు పట్టిపోతాయి. కనుకనే మన హృదయం లోపల పవిత్రమైనటువంటి భావములు, తల్లిదండ్రులను ఆనంద పెట్టేటువంటి భావములు, తల్లిదండ్రులకు తగినటువంటి యొక్క కృతజ్ఞత చూపేటువంటి భావములు మనలో ఆవిర్భవించాలి. అలాంటి తల్లిదండ్రులు కూడా మోసం చేసి, తల్లిదండ్రులు కూడా దగా చేసి నీవు పెడమార్గం పడుతున్నావంటే నీకంటే ఇంక దుష్టుడు మరొకరు లేడు. ఈ చదువులు చదివి కూడా ప్రయోజనం లేదు. ఈ చదువులు చదివే బదులు ఇంటింటి ముందు బిచ్చబెట్టచ్చును. కనుక మొట్టమొదటి గుణాన్ని మనం సాధించాలి. గుణము లేని సుతుడు, గురు లేని విద్యలు, నీతి లేని జాతి నిష్ఫలంబు, శాంతి లేని జీవి, శశి లేని నశిరాత్రి, ఇది ఏమి ప్రయోజనం? కనుకనే మొట్టమొదట గుణవంతుడైనటువంటి వాడుగా మనం తయారు కావాలి. ఈ యొక్క గుణాన్ని మనం చదువు ద్వారా మనం పెంచుకోవాలి. మీరే ఈ దేశానికి తగినటువంటి యొక్క నాయకులుగా మీరు అభివృద్ధి కావాలి. నేటి భావి భారతోద్ధారకులు మీరే. ఇలాంటి యువకులు ఈనాడు సరి అయినటువంటి మార్గం లేకపోతే దేశమంతా పాడైపోతుంది. మొదటి చెట్టును కూడా మొదబుట్టనిచ్చినా మొక్క చొట్టకైపోతే చెట్టంతా చొకటి అయిపోతుంది. విద్యార్థులు జీవితానికి ఫౌండేషన్ వంటి వాళ్ళు, జీవితం అనే భవనానికి విద్యార్థులు పునాది వంటి వాళ్ళు. బ్రహ్మచర్యం, ఆ బ్రహ్మచర్యం అనేటువంటి పునాది పైన గృహస్థము అనేటువంటి మరొక మేడ కడుతున్నాం. దానిపై వానప్రస్థం అనే మరొకటి ఫ్లోర్ వేస్తున్నాం. ఈ వానప్రస్థం అనేటువంటి దానిపై సన్యాసం అనే మరొక ఫ్లోర్ వేస్తున్నాం. బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం, ఈ నాలుగు భవనముల యొక్క ఇది నాలుగు స్టోరీస్ యొక్క భవనం. ఈ అన్నింటికి కూడా మొట్టమొదట బ్రహ్మచర్యం పునాది గట్టిది. దీంట్లో నీవు సరలేకుండా పోతే ఈ మూడు స్థానములు కూడా కూలిపోతాయి, నిలువునా కూడిపోతాయి. మొట్టమొదట ఈ ఫౌండేషన్ భద్రం చేసుకోవాలి. ఈ వయస్సు చాలా గొప్పది, చాలా పవిత్రమైనటువంటిది, గోల్డెన్ ఏజ్. దీనిని మనము ఏదో ఒక తుప్పు పట్టినటువంటి రీతిగా మట్టిది రీతిగా మార్చుకోకూడదు. కనుక పిల్లలు చాలా గుణవంతులుగా ఉంటుండాలి. వాళ్ళ చూపుల యందు, వాళ్ళ శ్రవణముల యందు, వాళ్ళ మాటల యందు, వాళ్ళ చర్యల యందు, అన్నిటి యందు కూడా పవిత్రంగా ఉంటుండాలి. కనుకనే మొట్టమొదట భగవత్ ప్రేమను హృదయంలో నింపుకోండి. ఆ దానిని నింపుకున్నప్పుడు నీ హృదయమే ఒక పెద్ద ట్యాంక్. ఆ ట్యాంక్ నిండుకు లవ్ అనేటువంటి నీరు నింపుకోవాలి. అది నింపుకున్నప్పుడే అన్ని ఇంద్రియముల ద్వారా ఇవి ఇంద్రియాలంతా ట్యాప్. కనుకనే ప్రతి ట్యాప్ లో కూడాను మంచి వాటర్, తీయని వాటరే వస్తుంది. కనుకనే మనం హృదయంలో ఎలాంటివో మనం చేసే చర్యలు అలాంటివిగా ఉంటాయి. కనుక మనం హృదయాన్ని ప్రేమతో నింపుకోండి. ప్రేమతో నింపుకున్నప్పుడు మన చర్యలంతా ప్రేమగానే ఉంటాయి.
ఈ క్లిప్ విన్న తర్వాత యాక్చువల్ గా స్వామి అంతటి వాళ్ళు మన యువతకి ఇలాంటి విషయాలు చెప్తుంటే అసలు మాటలు రావట్లేదు. కానీ స్వామి ఎందుకు చెప్పారు అన్న ఆలోచన వెంటనే రేకెత్తుతుంది. మనం బయట ఎక్కడన్నా చూస్తే గర్ల్స్ బాయ్స్ అంతా కో ఎడ్యుకేషన్ లో చదువుకోవడం మనం ఎప్పుడు ప్రతిదీ చూస్తూ ఉంటాం ప్రతి కాలేజీలోని. కానీ మన దగ్గర చూడండి, బాయ్స్ క్యాంపస్ అంతా ఒకటి, గర్ల్స్ క్యాంపస్ ఎక్కడో దూరంగా ఉంచుతారు స్వామి. ఆ విధంగా మనం ఆ చదువుకునే దశలోనే మనం ఎంతో ఫోకస్ తో ఒక దృష్టి కేవలం విద్య మీద, విద్యను ఆర్జించడం మీద, భగవంతుడి మీద మనం ఫోకస్ చేయగలుగుతాం. స్వామి ఊరికి ఏది చేయరు. స్థాపించినప్పుడే స్వామి ఎంతో ఆలోచనతో ఈ పని చేస్తుంటారని నాకు అనిపించింది. మా స్వామి చెప్తుంటారు కదా, స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ అండ్ రీచ్ సేఫ్లీ. మొట్టమొదటి స్టేజ్ లోనే మనం ఈ యవన దశలోనే, విద్యార్థి దశలో మనం జాగ్రత్తగా ఉండి మెల్లగా మనం తెలుసుకోగలిగితే విషయాలన్నీ. మనం ఉద్యోగం చేసినప్పుడు, గృహస్థ ధర్మంలోకి ఎంటర్ అయినప్పుడు ఆ కంగారు ఉండదు మనకి, ఏమవుతుంది అన్న. ఏదన్నా తప్పులు చేశామనుకోండి ఆ యవ్వన దశలోని, ఆ గృహస్థ దశలోకి ఎంటర్ అయినప్పుడు మనకి ఆ ఆలోచనలే వెంటాడుతూ ఉంటాయి సెకండ్ టైం అంతా. సో అలాగా మనల్ని స్వామి ఒక పవిత్రమైనటువంటి ఈ వాతావరణంలో పెంచి మనకి ఆ దృష్టిని ఇచ్చారని నాకు అనిపిస్తుంది. ఏమంటారు?
కరెక్ట్ గణేష్, మీరు ఇలా చాలా సక్రమంగా విభజించి చెప్పారు మీరు. అయితే ఈ బ్రహ్మచర్యం అనే, బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం, ఈ నాలుగింటి గురించి స్వామి చెప్పారు. అయితే ప్రతి దశలో కూడా బ్రహ్మచర్యం అనేది ఉంది. అంటే బ్రహ్మచర్యం అంటే పెళ్లి చేసుకోకుండా ఏదో ఉండడం అది సన్యాసం, ఆ విధంగా మనం ఈజీగా భగవంతుని చేరుతామని కాదు. బ్రహ్మచర్యం అంటే బ్రహ్మ వైపు ఎప్పుడు తన యొక్క ఆలోచనలు మలల్చడం. సో అది ఆ నాలుగు దశల్లో జరుగుతుంది. కానీ మన యూజువల్ గా ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు పెద్దవాళ్ళు ఎవరైనా చెప్పినప్పుడు మనకి లైఫ్ ఈజ్ ద బెస్ట్ టీచర్ అని చెప్తారు. పెద్దవాళ్ళు ఎవరైనా చెప్పినప్పుడు మనకి ఇమ్మీడియట్ గా అది ఎక్కదు మైండ్ లోకి. ఇప్పుడు ఎందుకు చెప్పారు ఇది, ఇప్పుడు ఇది అవసరమా అన్నట్టుంటుంది మనకి, ఇప్పుడున్న యువతకి, ఇంక్లూడింగ్ మనం కూడా. ఎందుకంటే కొన్ని కొన్ని సార్లు ఇవన్నీ మనం దాటుకొని లైఫ్ ఈజ్ ఎ బెస్ట్ టీచర్ అన్నప్పుడు లైఫ్ ఎన్నో ఎక్స్పీరియన్సెస్ ఇస్తూ ఉంటుంది,
అనుభవం,
అవే ఎక్స్పీరియన్సెస్ ఇస్తుంటుంది. ఒక్కొక్క మనిషిని చూస్తే ఒకసారి ఎక్కడో ఏదో తప్పు చేస్తుంటాడు, మళ్ళీ ఒక 5 ఇయర్స్ తర్వాత మళ్ళీ అదే తప్పు చేస్తాడు. అంటే వాడు దాన్ని నేర్చుకోలేదు ఇంకా. సో వాడికి అది ప్రతిసారి ఆ ప్రాబ్లం పోస్ట్ చేస్తూనే ఉంటుంది వాడికి. ఒకళ్ళ కోపం తగ్గేంత వరకు వాడు తగ్గించుకునేంత వరకు పోస్ట్ చేస్తూనే ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే పెద్దవాళ్ల కింద వాళ్ళ ధర్మం ఏంటంటే పిల్లలకి చెప్పడం, ఎంత వరకు నేర్చుకుంటారనేది ఆ సోల్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే స్వామి కూడా చెప్తారు, మనం గుర్రాన్ని నీటి వరకు తీసుకెళ్తాం కానీ దాన్ని తాగించలేమని. అదే పరిస్థితి యువతతో కూడా. ఎంత ప్రేమగా మనకి ఇప్పుడు ఇంత ఈజీగా మనం డైజెస్ట్ చేసుకోగలిగి కొన్ని ఫాలో చేస్తున్నాం అంటే స్వామి ఎంత ప్రేమగా చెప్పారు. అదే విధంగా ఇప్పుడున్న టీచర్స్, పేరెంట్స్ వాళ్ళ పిల్లలతో అంత ప్రేమగా డీల్ చేయగలుగుతున్నారా? ఎందుకంటే ఇది, ఈ ప్రాబ్లం ఎలాంటిదంటే ఒక్క స్టూడెంట్ పైన ఉన్నది కాదు, అది అందరిపైన ఉన్నది. 8 గంటలు 9 గంటలు అతను స్కూల్లో ఉండి వస్తున్నాడు. సో 10 గంటలు ఉన్న ఇంట్లో ఉంటుంది అతని ఎఫెక్ట్ పేరెంట్స్ తో. 10 గంటలు 8 గంటలు పడుకుంటాడు, 2 గంటలు లేస్తాడు, పళ్ళు దొంగుంటాడు, వెళ్ళిపోతాడు. 9 గంటలు సొసైటీతో ఉంటున్నాడు. సో హౌ సొసైటీ హ్యాస్ టు ప్లే అండ్ మౌల్డ్ హిమ్. దీని గురించి
ఇది, ఈ పర్టికులర్ పాయింట్ స్వామి అయితే రేస్ చేశారో అది ప్రతి విద్యార్థి దశలో ప్రతి విద్యార్థికి ఎదురై ఉంటుంది.
ప్రతి విద్యార్థి అన్నారు, పెద్దలకు కూడా అన్నారు.
ఇప్పుడు నా జీవితం నుంచి ఒక అనుభవం, ఇది చెప్పుకోవాలంటే సిగ్గుగానే ఉంటది కానీ అది ప్రతి ఒక్కరి జీవితంలో కంపల్సరీగా ఉండి తీరుతుంది. ఎందుకంటే ఈ కో ఎడ్యుకేషన్ స్కూల్లో చదువుతున్నప్పుడు ఆ ఆకర్షణలు వేరేగా ఉంటాయి. 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ టైంలోని నేను తప్పుదో పట్టే ఆలోచనలో ఉన్నానన్నమాట. ఆ టైంలో మా పేరెంట్స్ అది గుర్తించి, అంటే ఎగ్జామ్ బోర్డ్ ఎగ్జామ్ టైంలో ఆ తప్పుదో పడుతున్నానని గుర్తించి, అంటే ఇలాగలా కొట్టడం కాదు అది. ఆ టైంలో మందలిస్తే ఆ తప్పు సరిదిద్దుకునేది కాదు, ఆ దెబ్బలు తగిలితేనే గాని ఆ తప్పు మళ్లీ చేయకుండా ఉండరు. సో అదే విధంగా ఆ తప్పు ఆ టైంలో సవరించారు కాబట్టి ఇప్పుడు మనం స్వామి చూపించిన ఈ దారిలో కొంచెమైనా నడగలుగుతున్నాం. ఇట్లాగా పేరెంట్స్ తాలూకు రెస్పాన్సిబిలిటీ ఎంతో ముఖ్యం ఈ పర్టికులర్ సమయంలోని. వాళ్ళు గురువులు ఎంతో జాగ్రత్తగా పిల్లల్ని మాత్రం చూసుకోగలిగితే 8 గంటల సేపు స్కూల్లో టీచర్ గాని ఆ విద్యార్థులను జాగ్రత్తగా ఉంచగలిగితే వాళ్ల కంట్రోల్లోని, ఇంటికి వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా పేరెంట్స్ తో ఆ విద్యార్థులు ఆ పిల్లలు ఒక మంచి మార్గంలో ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది.
పేరెంట్స్ ఒక కల్చర్ డెవలప్ చేస్తారు ఇంట్లో. స్కూల్ కి వెళ్ళినప్పుడు టీచర్స్ కి గానీ ఆ వాల్యూస్ ఆ కల్చర్, అంటే ఇప్పుడు ఇండియాలో అనుకుని ఇండియన్ కల్చర్ గురించి గానీ స్పిరిచువల్ గా గానీ వాల్యూస్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ గానీ ఇవ్వకపోతే కనుక నార్మల్ గా లౌకికంగా ఏదో నార్మల్ గా సినిమాల్లో మాట్లాడుకున్నట్టే ఆ విధంగా గనక స్టూడెంట్స్ తో చేస్తే ఆ అవుట్పుట్ కూడా అలానే ఉంటుంది. ఎందుకంటే 8 అవర్స్ ఒక మనిషిని, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఎ వీడియో ఎంటర్టైన్మెంట్ షో లాగా,
మీ సెకండ్ టైం అక్కడ అయిపోతుంది.
ఒక మనిషిని నువ్వు చూస్తూ ఉన్నప్పుడు ఆ మనిషి చేసే హావభావాలు యూజువల్ గా మన లైఫ్ లో, ఇప్పుడు సపోజ్ మనం స్వామిని రోజు చూసాం, సో మనకు ఫైనల్ గా ఏమనిపిస్తుంది, స్వామి చెప్పింది ఒకటన్నా ఫాలో అవ్వాలని. అలా 10 ఏళ్ళు వాడు స్కూల్ కి వెళ్ళి అదే టీచర్ చూస్తున్నప్పుడు వాడికి ఎలా ఉంటుంది, అంటే ఈ టీచర్ చేసేది మంచి గాని చెడు గాని అనేది వాడికి విచక్షణ శక్తి ఆ చిన్న వయసులో ఉండదు.
అంటే టీచర్స్ ఎంత రోల్ మోడల్స్ గా ఉండగలుగుతున్నారు,
కరెక్ట్. అదే ఇప్పుడు 24 ఏళ్ళు 25 ఏళ్ళు ఎవరైనా ఉద్యోగం చేసేటప్పుడు వాళ్ళని మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు మీ బెస్ట్ టీచర్ అని చెప్తే మంచి తాను నేర్చుకున్న మంచి ఏ టీచర్ దగ్గర నుంచి అయితే నేర్చుకున్నాడో అది చెప్తాడు, కానీ ఏదైతే తను చూసింది అది నచ్చలేదో ఇప్పుడు ఎనలైజ్ చేయగలుగుతాడు దాన్ని, అప్పుడు ఎనలైజ్ చేయలేడు.
ఆ టైంలో గుర్తొస్తుంది,
ఆ మూమెంట్ లో వాడికి ఏంటంటే ఏది చెప్పినా ఇట్స్ లైక్ ఐ హావ్ టు యాక్సెప్ట్, దే నట్ ఫీల్ లైక్ ఓకే ఐ కెన్ యాక్సెప్ట్ దిస్, ఐ కెన్ డిస్కార్డ్ దిస్ అనేది ఉండదు ఎట్ ద ఏజ్ ఆఫ్ 16. ఆ మూమెంట్ లో నేను మంచి ఇదిరా మంచి చెడ్డ, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ యూనో ఒక వేదం బుక్ ఇచ్చేసి ఇది చదివేసుకో ఇది పెట్టేసుకో ఇది యూజ్ చేసి అని, అది ఇంపాసిబుల్. అది అట్లాంటప్పుడు అందరం పుట్టగానే వేదం బుక్ చదివేయచ్చు మన లైఫ్ అయిపోతుంది. లైఫ్ సంహో ఇట్ ఈస్ నాట్ లైక్ దట్, ఎవ్రీబడి హ్యాస్ టు గో త్రూ దే జర్నీ అండ్ దే హ్యావ్ టు ఫేస్ ఆల్ ద డిఫికల్టీస్, చిన్న అయినా గానీ పెద్ద అయినా గానీ ఎవరి ఎవరి లెవెల్లో వాళ్ళకి ప్రాబ్లమ్స్,
ఆ దశలో వాళ్ళకి కష్టాలు ఉంటాయి,
కరెక్ట్. అందుకనే అయిన స్వామి నాకు అనిపిస్తుంది చిన్న కథలు కొన్ని చిన్న చిన్నవి డిస్కోర్స్ మధ్యలో ప్రతి డిస్కోర్స్ లో ఉంటుంది. ఎందుకంటే అక్కడ ప్రైమరీ స్కూల్ పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి ఎలా అంటే వాడిని ఎలా ఎంగేజ్ చేయాలి అక్కడ, ఆ ఫస్ట్ క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు, సపోజ్ 8th నుంచి ఏమైనా ఎంగేజ్ చేయొచ్చు, టీచర్ వినండి వినండి అని చెప్పొచ్చు వాళ్ళకి, కొంచెం మందలించవచ్చు, సో వాళ్ళు ఒక అటెన్షన్ గా ఉంటారు. ఈ ఫస్ట్ నుండి 8th వరకు ఎలా ఎంగేజ్ చేయాలి వాళ్ళని, ఏదో నా చిన్నతనంలో ఇది అయింది అండ్ స్వామి స్టార్ట్ చేయగానే వాళ్ళు ఓకే సంథింగ్ హ్యాపెండ్ ఆ ఇంట్రెస్ట్. సో బేసికల్ గా అంటే హీ హాస్ టేకెన్ దట్ పెయిన్ టు మౌల్డ్ ఈచ్ వన్ ఆఫ్ అస్ ఇన్ హిజ్ ఓన్ వే. అందుకనే వెన్ డిస్కోర్స్ గెట్స్ ఓవర్ 40,000 మెంబర్స్ లేచినప్పుడు సాయి ప్రసాద్ స్టార్టింగ్ లో చెప్పినప్పుడు దేర్ ఇస్ ఎ స్పిరిచువల్ సీకర్, దేర్ ఇస్ ఎ బిజినెస్ మ్యాన్, అందరూ ఉంటారు. ఆ చిన్న పిల్లాన్ని కూడా వాడికి ఏం అర్థమైందంటే స్వామి నాకు చాక్లెట్ ఇచ్చారు అప్పుడు ఏదో అయిందని చెప్పాడు
స్వామి,
అంటే హీ అట్లీస్ట్ హీ కుడ్ పే అన్ అటెన్షన్ ఆ సత్సంగంలో వాడు కూడా ఈజ్ పార్ట్ ఆఫ్ ఇట్.
అంటే ఆ 1 మినిట్ వాడికి
ఇట్ మౌల్డెడ్ హిమ్. ఎందుకంటే ఇప్పుడు ప్రైమరీ స్కూల్ పిల్లని ఎవరిని ఇంటర్వ్యూ చేసాం అనుకోండి మనం, ఐ రిమెంబర్ వన్ డే స్వామి కాల్ మీ అండ్ జస్ట్ టోల్డ్ మీ నాకు ఇడ్లీ ఏం తిన్నావు అని అడిగారు. అంటే ఆ మూమెంట్ కి దట్ ఈస్ ద ఇన్సిడెంట్ విచ్ దట్ కిడ్ రిమెంబర్డ్ ఫర్ ఎవర్ లైఫ్ లాంగ్. అంటే ఇలా హీఈస్ ఆల్మోస్ట్ లైక్ ఎ టీచర్ రైట్. అక్కడ ఆ మూమెంట్ కి స్వామి భగవంతుడే టీచర్ కింద అయిపోయాడు ఆ మూమెంట్ కి. సో హీ హాస్ టేకెన్ సో మచ్ పెయిన్. అలా పేషెంట్స్ తో కనుక పేరెంట్స్, స్టూడెంట్స్, తర్వాత బాల్ వికాస్ గురువులు కానీ మన ఆర్గనైజేషన్ పరంగా చూస్తే సేవాదలు కానీ తర్వాత డివోటీస్ కానీ, నార్మల్ గా చూస్తే ఎంప్లాయర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ ఎవరన్నా కానీ, ఇఫ్ దే కెన్ డీల్ విత్ లవ్ అండ్ పేషెన్స్ ఎనీ ప్రాబ్లం కెన్ బి సాల్వబుల్. ఎనీథింగ్ ఏదన్నా కానీ ఇది జరగదు అనేది లేదు. ఎందుకంటే స్వామి చెప్తారు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు లుక్ ఎట్ ఎ బిగ్గర్ ప్రాబ్లం, ఇంకా పెద్ద చూస్తే ఇది ఇంతే ఉంటుంది. ఏదో ఎక్కడో లైట్ నా మొహం మీద పడుతుంది, కళ్ళు ఇలా మూసుకున్నప్పుడు ఒకసారి సూర్యుని చూడు, ఆ మంట నీ మీదకి ఎంతుంటుందో, ఇది నథింగ్. సో అలా ఆ విధంగా మనం డిస్కార్డ్ చేయగలిగితే గనక దెన్ ఇట్ విల్ బి ఫ్రూట్ఫుల్. అంటే ఈ ఏజ్ లో మేబీ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఫర్ వాళ్ళకి అర్థం చేసుకోవడానికి, కానీ ఇవే మనం ఈ విధంగానే అర్థం చేసుకున్నాం. 10 సార్లు చెప్పి, 20 సార్లు చెప్పి, 30 సార్లు చెప్పి 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 చెప్తేనే అది విని విని వినే మనం ఏదో ఈ రోజు అలా అని అనుకోగలుగుతున్నాం.
ఒకసారి అరవింద్ నువ్వు స్వామి మీకు మీ బుర్రకథ బాయ్స్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన విషయం, దాంట్లో స్వామి మెన్షన్ చేసిన ఒక పాయింట్ నాకు గుర్తొస్తుంది. ఈ యూత్, ఈ స్టూడెంట్ దశ అనేది ఆటోమేటిక్ గా ఆ టైంలోనే ఆ ఆలోచనలన్నీ వస్తాయి అనమాట. ఆ వికారమైన ఆలోచనలన్నీ ఆ టైంలోనే వస్తాయి.
స్వామి చెప్పారా, రాకపోతే ఆ మూమెంట్ కి అది రాకపోతే ఏదో ప్రాబ్లం ఉన్నట్టు.
ఆ ప్రాబ్లం ఉన్నట్టు.
టీనేజ్ లో ఆ ప్రాబ్లం అంటే బ్యాడ్ థాట్స్ అనేది ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. అది ఎలా అంటే ప్రాణం కొట్టుకుంటుంది, చచ్చిపోయేంత వరకు కొట్టుకుంటుంది. అది
దాన్ని కౌంటర్ చేయాలి దాన్ని.
కరెక్ట్. అట్లా అప్పుడు స్వామి ఏం చెప్పారంటే, ఆ బ్యాడ్ థాట్స్ వచ్చినప్పుడు దాని క్వాంటిటీ పెంచకుండా, ఒక ఒక ఇది ఎట్లా అంటే నీళ్ళలో ఒక స్టోన్ వేసినప్పుడు రిపుల్స్ ఎలా అవుతాయో అలా చేసుకోకుండా ఆ మూమెంట్ కి దాన్ని ఒక కప్ప ఉంటే దాన్ని బాటిల్ తో ఎలా అయితే నొక్కేస్తాం, ఒక చోట పెట్టేస్తాం, ఆ విధంగా మనం చేయగలిగితే ఎంటర్టైన్ విత్ గుడ్ థాట్స్. స్వామి అడిగారు, స్వామి గురించి మీకు ఆలోచిస్తే ఏమొస్తుంది, చెడా మంచా అని. మంచి స్వామి అంటే నా గురించి ఆలోచించండి, నా గురించి ఆలోచించినప్పుడు మీకు మంచి థాట్స్ వస్తాయి, పోనీ నా గురించి కాకపోతే ఇంకొకరి గురించి అన్న. మీకు ఏదైతే మంచి అనిపిస్తుందో దాని గురించి ఆలోచించండి, ఒక పాట పాడుకోండి.
అది ఆ పాయింట్ కూడా ఒకసారి గుర్తు చేస్తావా, మనకి ఎప్పుడైతే ఆ చెడు అనేది ఉన్నదో మంచి ఆ సువాసన దుర్వాసన గురించి చెప్పు.
స్వామి చెప్పారు, సుగంధం రాసినప్పుడు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ దాని ఎఫెక్ట్ ఉండదు. అది ఎట్లా అయితే మనం స్నానం చేసినప్పుడు ఒక ఇది కొట్టుకుంటాం, డియోడరెంట్ కొట్టా కొన్ని కొన్ని రోజులు ఉంటుంది, అది మళ్ళీ కొన్ని రోజులతో మళ్ళీ నువ్వు వేసుకోవాలి అది. అదేగానే స్వామి చెప్పారు, బ్యాడ్ థాట్స్ అనేవి దుర్గంధం, దానిపైన సుగంధం అనేది గుడ్ థాట్స్. దాన్ని రాస్తూ పోతుంటే అవన్నీ అణిగిపోయి
కొన్నాళ్ళకి అది కనుమరుగైపోతాయి.
కరెక్ట్. ఆ విధంగా ఇట్ ఇల్ ఓన్లీ బ్లాసమ్ అండ్ గివ్ ఏ గుడ్ స్మెల్.
చాలా చక్కగా చెప్పారు ఇద్దరు, గణేష్ అండ్ అరవింద్ సాయి. శ్రోతలందరూ వింటున్నారు కదా, స్వామి చాలా సులువుగా చెప్పారు. పుస్తకాల్లో ఉంది మస్తకంలోకి ఎక్కించడం కాదు విద్యార్థి దశ అంటే, అందులో ఉండదని నాకు నిజానికి అనిపించేది. నాకు అప్పుడప్పుడు చిన్నప్పుడు ఏదో ఫస్ట్ క్లాస్లో చెప్తారు ఒకటి రెండు, తర్వాత కూడికలు తీసివేతలు ఇలా చెప్తారు, కాస్త క్లాస్ పెరగానే ఇంకొంచెం కాంప్లికేటెడ్గా చెప్తారు. నిజానికి ఇవన్నీ చూసుకుంటే మనం జీవితంలో పెరిగిన తర్వాత ఎక్కడ వాటిని వాడుతుంటాం, కానీ అదే మన ధ్యేయం అయి ఉండదు. అంటే అది మన బుద్ధిని మన మనస్సును పెంచడానికి ఒక క్రమ పద్ధతిలో ఏర్పరిచారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు చదువుకుంటున్నప్పుడు మంచి ఉండాలి, మంచి వాతావరణం ఉండాలి అంటున్నారు. పాఠ్యపుస్తకాలు చూసుకున్నట్లయితే మన తెలుగులో కానీ అందులోనే ఉంటాయి, పరోపకారార్థం ఇదం శరీరం ఇలా మంచి మంచి పద్యాలు, వేమన పద్యాలు, సుమతి పద్యాలు ఇవన్నీ ఉంటాయి. కాకపోతే ఏం జరుగుతుందంటే, దాంట్లో ఉన్న నీతిని తీసుకోవడానికి బదులుగా ఈ పద్యం నేను బట్టి పొట్టేసి దీని యొక్క ప్రతిపాదన రాస్తే నాకు 5 మార్కులు వస్తాయి లేదా 10 మార్కులు వస్తాయి, అంటే విద్యార్థి అనేవాడు ఇలా ఆలోచిస్తూ వెళ్తాడు. ఇదే నథింగ్ బట్ ఆ పుస్తకంలో ఉంది మస్తకంలోకి ఎక్కించుకోవడం అంటే. కానీ అలా కాకుండా దాంట్లోని అంతరార్థాన్ని తెలుసుకొని ప్రయత్నించే దిశలో విద్యార్థులం అందరం ఉండాలి. అండ్ ఇటువంటి మంచి విషయాలు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటే వీటికి అంతనేది ఉండదు, ఎందుకంటే జీవితంలో ప్రతి ఎవ్రీడే ఒక లెసన్ అని చెప్తారు. ఎందుకంటే ఆ జన్మలో మనం అలా నేర్చుకుంటా ఉంటామంట. కొందరు అంటారు, నేను ఇంత ముసలన్ అయ్యాను, ఇప్పుడు నేను ఇది నేర్చుకొని చేసేదేముంది అని. కానీ అలా కాదు. అప్పుడు ఆ ముసలతను అంటాడు, లేదు నేను ఇప్పుడు ఇది నేర్చుకుంటేనే వచ్చే జన్మలో ఈ తప్పు మళ్ళీ చేయకుండా ఉంటానేమో అని అంటాడు. అందుకే కొందరిని చూస్తాం చిన్నపిల్లల్ని, వాడు పుట్టుకతోనే మంచి లక్షణాలతో ఉంటాడు, కొందరిని చూస్తే పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు, దాన్నే పూర్వజన్మ సుకృతం అంటారు. సో మనందరికీ ముందు చెప్పినట్లుగా అణాల కన్నా గుణాలు ప్రధానం అని స్వామి చెప్పినట్లుగా, ఆ గుణాలను మనం పోషించుకుంటూ వెళ్తే చాలు, మిగతా డెస్టినేషన్ ఆ ధ్యేయం అన్ని స్వామి చూసుకుంటారు. సో ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. మనందరం కూడా స్వామి చెప్పిన ఈ మార్గంలో పయనించి స్వామి అనుగ్రహ ఆశీస్సులు పొందాలని స్వామి పాదాల చింత ప్రార్థిస్తూ, సాయిప్రసాద్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. అన్యదా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్య భావేన, రక్ష రక్ష సాయీశ్వర, హరిహి ఓం తత్సత్, శ్రీ సాయీశ్వరార్పణమస్తు. జై సాయిరాం.